హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన ప్రొద్దున్నే శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో మన ముందు జయరాధ మాధవ కీర్తన చేసుకుందామంట. జయరాధ మాధవ కుంజ బిహారీ జయ జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివర ధారీ గోపీ జన వల్లభ గిరివర ధారీ యశోదానంద ప్రజ జనరంజన యశోదానందన ప్రజ జనరంజన యశోదానందన ప్రజ జనరంజన యమునా తీరావన చారీ యమునా తీరావన చారీ కుంజ బిహారీ జయరాధ మాధవ కుంజ బిహారీ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ హరే 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 రామ రామ హరే హరే Yeah. जय शिल प्रभुपाद की जय, हरिनाम संकीर्तनम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सितना प्रेमनंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरंधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं। श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे। నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపీశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి విషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ. సో మనము నిన్న శ్రీమద్ భాగవతం 9వ అధ్యాయాన్ని ఆరంభించాము. అందులో మనము భీష్మ పితామహ ఎలా అందరిని పాండవులని శ్రీకృష్ణుడిని ఇంకా ఎంతో మహా ఋషులని దేవర్షి రాజర్షి బ్రహ్మర్షులని అందరినీ ఎలా స్వాగతం పలికాడు అందరికీ, దాని తర్వాత ఎలా ఆయన పాండవుల్ని ఆయన ఎలా ప్రోత్సహించాడు, వాళ్ళు ఎంతో నిరుత్సాహంతో దుఃఖంలో మునిగి ఉంటే వాళ్ళని ఎలా ఓదార్చాడు, ఈ విషయాన్ని కూడా మనం నిన్న చర్చించుకుందాము. ఆ విషయంలోనే మనం చూసాము నిన్న పాండవుల విషయంలో ఒక ప్రశ్న, అందులోంచి భీష్ముడు నిన్న భీష్మదేవుడు పాండవులకు అంటాడు యుధిష్ఠిరుడికి, మీరు అసలు ఎన్నో కష్టాలను అనుభవించారు, ఎంత అన్యాయం జరిగింది మీ పట్ల, అసలు ఎవరైనా మీ చోట మీ స్థలంలో ఉంటే వారు ఇప్పటికీ మృతి చెందేవారు, బతికే అవకాశమే లేదు, ఎన్ని కష్టాలు ఎన్ని అగాయిత్యాలు మీ పైన జరిగాయో, సో మరి మీరు ఎలా బతికారో దానికి మూడు కారణాలు చెప్తారంట. ఆ మూడు కారణాలు చెప్పగలరా? ముగ్గురిని మీరు ఆశ్రయించారు అందుకనే మీరు బతికి బయటపడ్డారు, ఇంకా బతికి ఉండగలిగారు. ఆ ముగ్గురు ఎవరిని ఆశ్రయించారు పాండవులు? ఎస్, విప్ర ధర్మ అచ్యుత, కరెక్ట్, ప్రతిభా కుమారి మాతాజీ, ఇంకా ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. విప్ర ధర్మాచ్యుతాశ్రయ, విప్ర ధర్మాచ్యుతాశ్రయ, విప్ర అంటే బ్రాహ్మణులను, ధర్మాన్ని మరియు అచ్యుత భగవంతుడు శ్రీకృష్ణుడిని, వీళ్ళు ముగ్గురిని పాండవులు యుధిష్ఠిరమారుడు ఎల్లప్పుడూ ఆశ్రయించారు, అందుకనే వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు తట్టుకోగలిగారు, ఇంకా బ్రతికి బయటపడగలరు. సో ఈరోజు మనము 18వ శ్లోకం అండి. సో నిన్న చూసాము ఇలా ఓదార్చిన తర్వాత యుధిష్ఠిరుణ్ణి, ఇప్పుడు భీష్ముడు కృష్ణుడి వైపు చూస్తూ కృష్ణుడికి ప్రార్థనలు అర్పించుకుంటాడు, ఆయన్ని గుణగానం చేస్తారు ఇప్పుడు కృష్ణుడిని. అంటే యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నాడు, ఇప్పుడు కృష్ణుడి గురించి కీర్తిస్తూ యుధిష్ఠిర మహారాజుకి ఈ భీష్మదేవుడు కొన్ని విషయాలు చెప్పి కృష్ణుడి గురించి, మరియు దాని తర్వాత కృష్ణుడికి కూడా కొంచెం ప్రార్థన చేసుకుంటాడు ఇక్కడ భీష్ముడు. ఈ భీష్మదేవుని యొక్క కృష్ణుడి గుణగానం ప్రార్థన ఇప్పుడు ముందుగా చూద్దాం మనము, దాని తర్వాత యుధిష్ఠిర మహారాజు అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా భీష్మ పితామహ కొన్ని జవాబులు ఇస్తారంట, ఆయన సమాధానం ఏంటనే విషయం కూడా ఈరోజే మనం చర్చించుకుంటాము. సో మనం మొదలు పెడదాం ఈరోజు యొక్క శ్లోకాన్ని, 18వ నంబర్ శ్లోకం. ఏష వై భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్ మోహయన్ మాయయా లోకాం గూఢశ్చరతి వృష్ణుషు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భీష్మదేవుడు ఈ శ్లోకం చాలా అద్భుతంగా ఆయన రచించారు, వర్ణించారు ఇందులో భగవంతుణ్ణి. ఏమన్నారంటే ఏష వై భగవాన్ సాక్షాత్, ఇప్పుడు అక్కడ యుధిష్ఠిర మహారాజ్ చెప్తున్నాడు ఏష వై, ఈయనే అసలైన ఆ భగవంతుడు, సాక్షాత్ భగవంతుడు ఇక్కడే మన ముందు మన మధ్యలోనే ఉన్నాడు ఈ శ్రీకృష్ణుడే. ఆద్యో నారాయణ పుమాన్, ఆది నారాయణుడు ఈయనే, అంటే ఈయన నుంచే ఆ నారాయణుడు కూడా ఉద్భవించాడు అని, అందరి నారాయణుడికి ఒక మూల కారణం శ్రీకృష్ణుడు అని ఇక్కడ భీష్మదేవుడు చెబుతున్నాడు అనమాట. ముందుగా వ్యాసదేవులు కూడా చెప్పారు, ఆ విషయాన్ని మనం చర్చించుకున్నాము. తర్వాత సూత గోస్వామి వాళ్ళు వర్ణించారు, ఆ విషయం కూడా చర్చించుకున్నాము. ఇప్పుడు భీష్మ పితామహులు కూడా చెప్తున్నారన్నమాట. మరి ఇంకేం చెప్తున్నారంట,
మోహయన్ మాయయా లోకం గూడస్ చరతి వృష్ణిషు.
ఇక్కడ ఆయన మన మధ్యలో వృష్ణి వంశంలో జన్మించి వృష్ణి వంశులు మన కుటుంబ సభ్యుల మధ్య ఒక సామాన్యుడిలా తిరుగుతున్నాడు. మనమందరూ ఆయన ఒక మోహ మాయ ప్రభావం వలన మోహితులమై మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము. ఆయనే ఆ భగవంతుడు అని, సాక్షాత్ భగవంతుడు అని. ఎందుకంటే ఇది భగవంతుడి యొక్క మోహ మాయాశక్తి ప్రభావం ద్వారా మనము మోహితులమై ఒక సాధారణ వ్యక్తిగా అనుకుంటున్నాము అని ఇక్కడ భీష్మ పితామహ మనకి చెప్తున్నాడు యుధిష్ఠరి ద్వారా. సో ఇలా చాలామంది అప్పుడప్పుడు కృష్ణుడు కూడా సాధారణ మనిషి అనుకుంటారు, కానీ అలా కాదు, కృష్ణుడు స్వయంగా భగవంతుడు. ఈ విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఎవరి దగ్గర నుంచి చూడండి, ముందు వ్యాసదేవుల గురించి, వ్యాసదేవుడి దగ్గర నుంచి, ఇప్పుడు మన భీష్మ పితామహ దగ్గర నుంచి. ఇలా ఎంతోమంది వీళ్ళందరినీ మహాజన్ అంటాం అనమాట. ఇప్పుడు ఆ విషయాన్ని చర్చించుకుందాం. మొత్తం 12 మంది మహాజనులు ఉంటారనమాట. ఇందులో భీష్ముడు కూడా ఒకరు. అంటే మహాజనులు అంటే వీళ్ళకి వైదిక శాస్త్రాలు, భగవత్ తత్వాలు, జీవిత లక్ష్యాలు, ఇవన్నిటి విషయాల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి వాళ్ళు ప్రామాణికమైన గురువులు. వాళ్ళ అధికారం ఉంది వాళ్ళకి వీటి మీద మనకు వ్యాఖ్యానించడానికి. వీరు చెప్పేది ఆ శాస్త్రాల్లో ఉన్నది వాళ్ళు సరిగ్గా మంచిగా అర్థం చేసుకున్నారు, అందుకే వాళ్ళు చెప్పడానికి యోగ్యులు భగవంతుడి గురించి. ఆ విషయాన్ని కూడా మనం ఇంకా ముందు శ్లోకాల్లో చూస్తాము. సో మనము ఇక్కడ మన ప్రభుపాదుల వారి తాత్పర్యం నిర్ణయిస్తారంటే, ఇలా మనం అర్థం చేసుకోవాలి భగవంతుడి గురించి తెలుసుకోవాలి అంటే, ఇలా మహాజనుల నుంచి విని మనం నేర్చుకోవాలన్నమాట. అంతేకాని కొంతమంది ఇప్పుడు ఎవరంటే వాళ్ళు చెప్పేస్తుంటారు భగవంతుడి గురించి. ఇంకా చెప్పాలంటే చాలామంది వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఇవాళ రేపు నమ్మను కూడా నమ్మరు భగవంతుడిని, ఈ శాస్త్రాన్ని కూడా వాళ్ళు నమ్మరు. వాళ్ళు చెప్పేదే అందరూ నమ్మాలంటారు, వాళ్ళు అందరినీ నమ్మిస్తారు. ఇంకా మనం చూస్తాము చాలా విషయాలు, మనం వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఏవైతే చెబుతారో చాలామంది సాధారణ ప్రజలు, ఎందుకంటే వాళ్ళకి వైజ్ఞాన శాస్త్రం ఆ సైన్స్ గురించి బాగా తెలియదు కదండి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ అమాయకులు, వాళ్ళు ఏం చెప్పినా వైజ్ఞానవేత్తలు అవి నమ్మేస్తారనమాట నిజమనేసి. కానీ చాలా విషయాలు వాళ్ళు చెప్పే దాంట్లో ఇంకా నిజం లేదండి. ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళ యొక్క కట్టుకథలు కూడా ఉన్నాయన్నమాట. కానీ మనకు తెలియకుండానే మనం నమ్మేస్తాం. ఇలా స్కూల్లో మనకు ఎన్నో విషయాలు అలా నేర్పించేశారనమాట. కోతి నుంచి మనం వచ్చాం అంటే మనం పూర్వజులు కోతులు అనేసి, మన పూర్వజులు కోతులుగా అంటే మనం ఇక్కడ నేర్చుకుంటాం భాగవతం నుంచి సృష్టి అనేది ఎలా జరుగుతుందని. అదే మన సైన్స్ వైజ్ఞానం ఏం చెప్తుందంటే, ఈ సృష్టి అదంతకు అదే పుట్టుకొచ్చింది, దానికి ఎవ్వరూ సృష్టికర్త లేరు అనే విషయాన్ని మన విజ్ఞానవేత్తలు శాస్త్రవేత్తలు చెప్తారండి. కొంతమంది అదే ఇప్పుడు మనకి స్కూళ్ళల్లో కాలేజీలో నేర్పిస్తారు. అంటే మనకు స్కూళ్ళల్లో కాలేజీలో మీరు ఎలా భగవంతుడిని నమ్మకూడదు అంటే, మీరు డైరెక్ట్గా చెప్పరు, ఇండైరెక్ట్గా పరోక్షంగా చెప్తారనమాట. మీ శాస్త్రాలు అనేవి ఒక మిథ్య, అందుకనే ఇంగ్లీష్లో దీన్ని మైథాలజీ అంటారు. మిథ్య అంటే మిథ్య కథలు, ఇవి ఒక పౌరాణిక కథలు, ఈ పురాణాల్లో ఉండేవన్నీ ఎవరో ఋషులు ఏవో మనుషుల కోసం వాళ్ళకి కొన్ని నైతిక విలువలు నేర్పించడానికి కొన్ని రాశారు అలా తత్వాలు, అవన్నీ కథలు రాశారు అంతే, ఇవన్నీ నిజం కాదు, ఎప్పుడో జరిగినవి కాదు, ఇవన్నీ మిథ్య కథలు, కట్టుకథలు అని వాళ్ళు చెప్పేస్తుంటారు అన్నమాట వైజ్ఞానిక శాస్త్రవేత్తలు. ఇంకా ఎంతోమంది అలాంటి ఎంతో బుద్ధిమంతులు, చదువుకున్న పండితులు కూడా కొంతమంది బయట ఆధునిక శిక్షణ పొందిన వారు, ఇలా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుందన్నమాట. మరి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇలాంటి శిక్షణ ఇస్తారు. మీరు నేను కూడా ఆ స్కూల్లో చదువుకున్నామండి, మనం కూడా శిష్యులు నేర్చుకున్నాం కదా, ఎలా కోతి నుంచి మనిషి వచ్చాడని. ఇది తప్పండి, ఇది అసలైన వైజ్ఞానం కాదు. ఇప్పటివరకు వైజ్ఞానికులు దాన్ని రుజువు చేయలేకపోయారు. మరి అలా రుజువు చేయలేని విషయాల్ని ఎలా మీరు ప్రచారం చేస్తున్నారు? అదేనండి, ఎందుకంటే చాలామంది నాస్తికులు కదా. ఇంకా ఇలాంటివన్నీ స్కూళ్ళల్లో కాలేజీలలో నేర్పించి ఇంకా ప్రజల్లో, సామాన్య పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి ఈ శాస్త్రాలంటే మూఢనమ్మకాలు, ఈ శాస్త్రాల్లో పురాతనమని, ఇవి మనకి ఏమీ పనికిరావు, దీంతో మనకు జీవితంతో ఏం సంబంధం లేదు, దీంతో మనకు లాభం వచ్చేదేమీ లేదు అనే విధంగా మనకు బోధనలు ఇచ్చేసి, అప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ శాస్త్రాలు మనకు సంబంధం లేదు, ఇవి ఎందుకు చదవడం, అనవసరం, సమయం నష్టం అనుకుంటాం. అవునా, ఇప్పుడు కూడా మన పిల్లలకి పెద్ద వాళ్ళు అవుతున్నారు, అవునా, వాళ్ళకి ఏం నేర్పిస్తాం, మనం భగవద్గీత భాగవతం వద్దు నాన్న, నువ్వు ఇంజనీరింగు ఆ మెడిసిన్ అది ఒక్కటి చదువుకున్నావంటే చాలు, బాగా డబ్బులు సంపాదించామంటే చాలు, అమెరికాకి వెళ్ళామంటే చాలు, అంతే, ఈ భగవద్గీత భాగవతం నీకెందుకు, ఇవన్నీ ముసలోళ్ళు అయిపోయిందాక చదువుకోవచ్చులే కావాలనుకుంటే, ఇప్పుడు మాత్రం నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు ఆలోచించు, ఇంకవేం అవసరం లేదు అలా అనమాట. చాలామంది తల్లిదండ్రులు కూడా ఇలా తెలియక తప్పుగా వాళ్ళ బిడ్డలకి తప్పుడు శిక్షను నేర్పిస్తున్నారన్నమాట. సో అందుకనే దీనివల్ల వాళ్ళు నాస్తికులుగా మారుతున్నారు. సో అందుకనే దీనివల్ల వాళ్ళ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు, జీవిత లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు, మానవ జీవితం మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు అని ఇక్కడ మన ప్రభుపాదుల వారు అందుకే చెప్తున్నారన్నమాట. మనం అలా గుడ్డిగా ఎలాగైతే మనము గుడ్డిగా నమ్మేస్తున్నాం వైజ్ఞానికులు చెప్పేవి, స్కూళ్ళు కాలేజీలు చెప్పేవి సత్యాలు అనేసి, అది మన వేదాల్లో చెప్పేవి, మన శాస్త్రాల్లో చెప్పి, మనకి ఇక్కడ మహాజనులు భీష్మ పితామహ చెప్పేది వాటిని మాత్రం మనం ప్రశ్నిస్తున్నాము, ఇది నిజమా, ఇదా జరిగిందా, ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, నాకు అర్థం కావట్లేదు అంటే ఎన్నో విషయాలు మనకు అర్థం కావండి. మన మెదడుకి పైన నుంచి ఆధ్యాత్మిక విషయాలు అనేవి నీ మెదడుతో, ఒక మనుష్యుడున్న చిన్న మెదడుతో భగవంతుడు అనంతం, ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ కొన్ని విషయాలు మనం ఒక శాస్త్రాల నుంచి నేర్చుకుంటే, ప్రామాణిక పరంపర ద్వారా నేర్చుకుంటే, ఆచార్యుల ద్వారా కొన్ని విషయాలు మాత్రం అర్థం చేసుకోవచ్చు, జీవిత లక్ష్యాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని సాధించుకోవచ్చు అనమాట. అలా ఇక్కడ మన ప్రభుపాదులు వారు చెబుతూ ఇంకో విషయం కూడా చెప్పారు. ఇక్కడ మహాన్ ఆచార్యు అయిన శంకరాచార్యులు వారు కూడా శ్రీకృష్ణుడే, నారాయణుడే, ఆ భగవంతుడు, ఆయన ఈ యొక్క ప్రకృతికి ఈ మూడు గుణాలకి అతీతుడు అని తన భాష్యంలో, భగవద్గీతగా ఆయన కూడా భాష్యం రాశాడండి, ఆ భాష్యంలో తన భాష్యంలో వర్ణించాడంట. ఆయన రాశాడు, అక్కడ శ్లోకంలో వస్తుంది, నారాయణ పరో వ్యక్తాత్. ఈ నారాయణ ఈ యొక్క ప్రకృతికి భౌతిక జగతానికి అతీతం అని, ఆ భగవంతుడు ఆయన అని శంకరాచార్యులు కూడా ఒప్పుకున్నారన్నమాట. సో ఇదన్నమాట మనం బ్రహ్మ ఎలాగో బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు చెప్తాడు, ఇంకా చాలాసార్లు ఈ భాగవతంలో కూడా చెప్తారన్నమాట భగవంతుడు శ్రీకృష్ణుడు ఎలా పరమేశ్వరుడు అనే విషయాన్ని, పరమ సత్యం అనే విషయాన్ని ముందు వ్యాసదేవులు కూడా చెప్పారు, ఇప్పుడు మనకి భీష్మదేవుడు కూడా చెప్తున్నాడు. అంటే మనం చూడాలి ఎంతమంది మహాజనులు అందరూ ఒకే విషయాన్ని చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట. 19వ శ్లోకం, అస్యానుభావం భగవాన్ వేద గుహ్యతమమే శివ దేవర్షిర్ నారద సాక్షాత్ భగవాన్ కపిలో నృప. ఇంకేం చెప్తున్నారంటే ఈ విషయాలన్నీ భగవంతుడి గురించి సత్యాలు చాలా గుహ్యమైనవి, ఇవన్నీ రహస్యమైన విషయాలు కూడా ఎవరు బాగా అర్థం చేసుకొని మనకు చెప్పగలరు, దానికి అధికారం ఎవరికి ఉంది అంటే ఇక్కడ ముగ్గురు ఉదాహరణ ఇచ్చారండి. ఒకరు వచ్చేది శివుడు, ఇంకా దేవర్షి నారదుడు, ఇంకా ఆ భగవంతుడికి అవతారమైన కపిలదేవుడు. వీళ్ళందరి శిక్షణలు కూడా మనం వింటామండి భాగవతంలో. నారదుని ఎన్నో ఆల్రెడీ చెప్పేశారు, ఇంకా ఎన్నోసార్లు భగవంతుడి గురించి విషయాలు మనకు వర్ణిస్తారు భాగవతంలో. శివుడు కూడా రుద్రగీతం ఇంకొక దగ్గర కూడా గుణాలని మహిమల్ని చెప్తాడు. ఇంకా కపిలదేవుడిది 3వ స్కందంలో వస్తుంది, ఆయన అక్కడ కూడా కృష్ణుడు గురించి ఇంకా భగవంతుడు అంటే ఎవరు, భగవత్ తత్వాల గురించి వర్ణిస్తారు. సో ఇక్కడ మనకు ముగ్గురి ఉదాహరణ ఇచ్చారు, వీళ్ళు ముగ్గురు కూడా మహాజనులు అండి. అలాగే ఇంకా మహాజనులు ఉన్నారు, చెప్పుకున్నాం కదా మొత్తం 12 మంది మహాజనులు ఉన్నారు. అవి ఎవరు అనేది మనకు ప్రభుపాదుల వారు తాత్పర్యంలో ఇచ్చారండి. బ్రహ్మ, నారద, శివ, కుమార, కపిల, మను, ప్రహ్లాద, భీష్మ, జనక, శుకదేవ గోస్వామి, బలి మహారాజు మరియు యమరాజు. యమరాజు శిక్షణలు కూడా ఇందులో ఉంటాయండి, 6వ స్కందంలో వస్తాయి, అప్పుడు వాటిని చర్చించుకుందాం. అప్పుడు యమరాజు కూడా చెప్తాడు భగవంతుడు ఎవరు అనే విషయాన్ని, ఇంకా ఆయన యొక్క తత్వం గురించి. సో ఇలా మనము ఈ విషయాలు ప్రభుపాదుల యొక్క తాత్పర్యం నుంచి నేర్చుకుంటాం అన్నమాట. సో మనం ముందుకెళ్దామంట 20వ శ్లోకం, యం మన్యసే మాతులేయం ప్రియం మిత్రం సుహృత్తమం అకరో సచివం దూతం సౌహృదాత్ అత సారథిం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఓ యుధిష్ఠిరా, ఇక్కడ భీష్ముడు అంటున్నాడు, యుధిష్ఠిరా నువ్వేమనుకుంటున్నావు నీ మనస్సులో, ఇప్పటివరకు నువ్వేమర్థం చేసుకున్నావు భగవంతుడు శ్రీకృష్ణుడు గురించి?
యం మన్యసే మాతులేయం,
ఆయన నా యొక్క బంధువు అని అర్థం చేసుకున్నావా? మాతులేయం అంటే నా యొక్క బంధువు అని నువ్వు అర్థం చేసుకున్నావు, అంటే నా యొక్క మాతకి సంబంధితుడైన వంశం, అంటే మన కుంతి మారానికి ఆయన అల్లుడు కదా, మేనల్లుడు కదా, ఆ విధంగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు నాకు ఆయన ఇలా బంధువు అని. ఇంకోటి ప్రియం మిత్రం, ఇంకేమనుకున్నావు? నా ప్రియమిత్రుడు అనుకున్నావు, అంతేనా? సుహృత్తమం అంటే పాండవులు అందరినీ ఉద్దేశించి చెప్తున్నారు ఇక్కడ. సుహృడు అంటే నా బెల్విషర్, నా మేలు కోరేవాడు అని అనుకుంటున్నారు కదా. అకరోహో, ఎన్నో కార్యాలు మీకోసం ఆయన చేశాడు, అవునా? ఎన్ని కార్యాలు చేశాడు మీకోసం, మీకేమేమి చేశాడైనా? సచివం, ఒకటి మీరు ఎన్నోసార్లు మీకు అర్థం కానప్పుడు మీకు ఎన్నో విషయాలు మార్గదర్శనం చేశాడు, అవి సచివం, ఇవి చేశాడు. దూతం, మీకోసం ఆయన దూతగా మారి, శాంతి దూతగా మారి ఆ హస్తినాపురికి వెళ్ళి ఆయన మాట్లాడాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో. ఈ యుద్ధం మనకి ఎందుకు? మనం యుద్ధం చేసుకునే అవసరం లేదు, వారు క్షత్రియులు అన్నగా వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు రాజ్యాన్ని ఏలాలి, మరి వారు ఏలడానికి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం లేవు, కనుక వారికి వాళ్ళ యొక్క రాజ్యాన్ని మీరు ఏదైతే ద్యూత క్రీడలు తీసుకున్నారో ఇప్పుడు ఆ వనవాసం అంతా అయిపోయింది కనుక ఇప్పుడు మీరు వారికి వెనక్కి ఇవ్వాలి, ఇచ్చేసేయండి. వాళ్ళు ఒప్పుకోకపోతే కృష్ణుడు సరే మీరే ఉంచుకోండి మొత్తం రాజ్యాన్ని వాళ్ళది కూడా, కానీ వాళ్ళకు కనీసం ఒక 5 ఊర్లు ఇవ్వండి, 5 ఊర్లు ఇస్తే 5 మంది ఏదో ఏలుకుంటారు, క్షత్రియులు కదా వాళ్ళ ధర్మాన్ని నెరవేర్చుకోవాలి కదా అని కృష్ణుడు అంటే, 5 ఊర్లేంటి? ఒకటి మన సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ యొక్క చివర భాగం ఏదైతే ఉంటుందో అది ఎంత దానికి ఎంత స్థలం తీసుకుంటుంది, దానికి తీసుకునేంత స్థలం కూడా నేను ఇవ్వను అని దుర్యోధనుడు గట్టిగా చెప్పేస్తాడు కృష్ణుడికి. ఇంకా అందుకనే తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తుంది అన్నమాట. సో కృష్ణుడు వాళ్ళ కోసం శాంతి దూతగా మారి వెళ్ళాడు. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు, మా యొక్క శాంతి దూత అంటే ఇలాంటి పనులన్నీ కూడా మీకోసం చేశారు కదా, సుహృద వారు మా మంచి కోరేవారు అని అనుకుంటున్నారు మీరు ఇప్పటివరకు కృష్ణుడిని, ఇంకా మీకోసం సారథి కూడా అయ్యాడు. సో నా సారథి, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా దూత, ఇలానే మీరు ఆయన్ని అనుకుంటున్నారు ఒక సాధారణ వ్యక్తి అని, కానీ ఆయనే ఈ సాక్షాత్ భగవంతుడు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇప్పుడు వచ్చే శ్లోకంలో ఈయన ఈ కృష్ణుడు ఎలా భగవంతుడు అనే విషయాన్ని ఇంకా బాగా వర్ణిస్తాడు, ఆ విషయాన్ని మనం చూద్దామంట 21వ శ్లోకంలో.
సర్వాత్మన సమదృశో హియద్వయస్యానహంకృతే తత్కృతం మతి వైషమ్యం నిరవత్యస్య న క్వచిత్.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మన కృష్ణుడు చేసే పనుల్లో కానీ ఆయన గుణాల్లో కానీ ఏ దోషము లేదు, అస్సలు ఒక్క దోషం కూడా లేదు. ఎలా అంటే,
సర్వాత్మన,
ఆయన ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. అంటే అలా కొంతమంది హృదయాల్లో ఉండి కొంతమంది హృదయాల్లో లెక్క కాదండి, ఆయన అందరికీ శ్రేయోభిలాషి, అందరికీ సుహృదుడు. ఎలా? అందరికీ సమాన దృష్టితో చూస్తాడు, సమానంగా కరుణను నిర్వహిస్తాడు. ఎలా? ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో
సర్వాత్మన,
పరమాత్మ రూపంలో ఉన్నాడు.
సమదృశ,
అందరికీ సమానంగా కృపని పంచుతాడు. ఓకే, నరసింహదేవ్ చతుర్దశికు స్పెషల్ క్లాస్, ఓకే. సో మరి నేను కూడా అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను, మీరు ఎలా గుర్తు చేశారు కనుక ఇప్పుడే అడిగిస్తాను, మళ్ళీ క్లాస్ చివరిలో మర్చిపోతానేమో. సో రేపు మన నరసింహదేవ చతుర్దశి అండి, నరసింహదేవ భగవంతుడి యొక్క ఆవిర్భావ తిథి. సో మరి మనం రేపు కావాలనుకుంటే నరసింహదేవ్ యొక్క లీలలు, ఇంకా ప్రహ్లాద్ మహారాజు యొక్క విషయాలు, నరసింహదేవ్ భగవంతుడి యొక్క స్పెషల్ కథ చర్చ మనం రేపు చేసుకోవచ్చు. ఒక మీరందరూ అలాగే కోరుకుంటే మరి రేపు మనము మనకి రేపు పొద్దున ఇంకా ఈవినింగ్ 2 క్లాసులు ఉన్నాయి, 2 క్లాసుల్లో భగవంతుడి గురించి కావాలంటే చర్చించుకోవచ్చు, నరసింహదేవ్ ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ గురించి. మరి మీ అభిప్రాయం చెప్తే మనము ఆ విధంగా రేపటి గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోవచ్చు. మళ్ళీ నేను అదే నిర్ణయాన్ని మన సాయంత్రం భగవద్గీత క్లాసులో కూడా నేను చెప్తాను. ఓకే ప్రభుజీ, ఎస్. ఓకే ఇద్దరు ముగ్గురు రాశారు. ఓకే మన సేమ్ టైం వేరే టైం ఇంకా మళ్ళీ సపరేట్ క్లాస్ తీసుకునే అంత సమయం లేదండి మనకి. అంటే భాగవతం క్లాసు స్థలంలోనే ఇదొక ఇదే దీని ప్లేస్లోనే మనము దీనికి బదులుగా నరసింహం దేవుడి యొక్క నరసింహస్వామి యొక్క కథ, ప్రహ్లాద్ మహారాజ్ యొక్క శిక్షణలు ఇవన్నీ గురించి చర్చించుకోవచ్చు. ఓకే చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ, అందరూ ఓకే అనే రాస్తున్నారు. ఎస్ టైమింగ్ సేమ్ అండి, వేరే సపరేట్ టైమింగ్ లేదండి. సేమ్ టైం అండి, ఈవినింగ్ టైం అయితే బెటర్ ప్రభుజీ అంటున్నారు. ఓకే ఇప్పుడు మనకి ఒకరిద్దరు మాత్రం ఈవినింగ్ అయితే బెటర్ అంటున్నారు. మరి మనం రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పొద్దున సాయంత్రం రెండు టైమ్స్ మనము నరసింహదేవుడి కథే చేసుకోవచ్చు, చర్చించుకోవచ్చు. లేకపోతే ఓన్లీ ఈవినింగ్ కావాలంటే ఓన్లీ ఈవినింగ్ కూడా చర్చించుకోవచ్చు, ఎందుకంటే మనకు చర్చ విషయం మాత్రం చాలాసేపు చేసుకోవచ్చు. టూ క్లాసెస్ ఓకే ఓకే అండి. మరి పొద్దున అంటే ఆ విధంగానే మనం ప్లాన్ చేసుకుంటాను, నేను కూడా ప్లాన్ చేసుకోవడానికి. సో ఆ విధంగానే నేను హాఫ్ పార్ట్ పొద్దున హాఫ్ పార్ట్ సాయంత్రం కవర్ చేసుకుంటాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే ఓకే చాలామంది బోత్ క్లాసెస్ అనే రాస్తున్నారు. ఓకే నరసింహదేవ్ అపీరెన్స్ ఇన్ ద ఈవినింగ్. ఓకే సరే నరసింహదేవుడి యొక్క ఆవిర్భావం గురించి మనం సాయంత్రమే చర్చించుకుందాము. ఇంకా ప్రహ్లాద్ ఫస్ట్ నుంచి లీల మొత్తం లాస్ట్ వరకు మనము సంక్షిప్త రూపంగా శిక్షణలతో సహా లీలలతో సహా అన్నీ చూడడానికి ప్రయత్నిస్తాము. కొన్ని మిస్ అవ్వచ్చు కానీ ఎంతకన్నా తక్కువ సమయంలో. కానీ మనం రెండు ఓకే పొద్దున సాయంత్రం అండి, రేపు నరసింహదేవుడి యొక్క కథ, ప్రహ్లాద్ మహారాజు యొక్క శిక్షణలు, ఆయన యొక్క భక్తి గురించి, ఆయన మళ్ళీ నరసింహదేవుడి యొక్క భక్త వాత్సల్యత గురించి, ఇవన్నీ విషయాలు ఎలా హిరణ్యకశిపుని వధించాడో అన్ని విషయాలు మనము రేపు ప్రొద్దున మరియు సాయంత్రం రెండు క్లాసులు దాని గురించే కేటాయిద్దామంట. ఓకేనా? సో ఈ విషయం ఈ యొక్క చర్చలో ఎవరైనా పాల్గొనొచ్చు. ఒకవేళ మీ ఇంకా ఎవరైనా మిత్రులు ఉన్నా కానీ భక్తులు కాకపోయినా, ఇస్కాన్ భక్తులు కాకపోయినా వినొచ్చు. నరసింహదేవుని చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు చాలామంది, చెప్పాలంటే మొత్తం ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ దివ్యక్షేత్రాలు నరసింహదేవుకి సంబంధించినవి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయండి. ఎక్కువగా తెలుగు ప్రజలే ఎక్కువ మన నరసింహదేవుని పూజిస్తారు, నేను చూసిన నాకున్న అనుభవంతో చెప్తున్నాను. సో చాలామందికి ఈ యొక్క క్లాసు నచ్చచ్చు, అంటే వినడానికి ఇష్టపడవచ్చు. సో మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇన్వైట్ కూడా చేయవచ్చు ఈ క్లాస్కి. ఓకే సో మనం రెండు తీసుకుంటామండి, ఇంకా పొద్దున సాయంత్రం రెండు క్లాసెస్ తీసుకుంటాం. సో పొద్దున వచ్చేసి ఇదే సమయానికి మన పొద్దున ఇదే సమయం, ఎప్పుడైతే భాగవతం క్లాస్ సమయం మరియు భగవద్గీత క్లాస్ సమయంలో ఇదే చేసుకుంటాం. నేను ఈవినింగ్ భగవద్గీత క్లాస్లో కూడా దాని గురించి చెప్పేస్తానంట. ఓకే ధన్యవాదాలండి. దర్శన్ ప్రభుజీ లైవ్ అభిషేకాలు. ఓకే మాకు ఇక్కడ మాది మా టెంపుల్లో అండి, మా మందిరంలో నరసింహదేవుని విగ్రహం లేదండి పెద్దగా. సో మేము మామూలుగా చిత్రపటమే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మాకు చిన్న ఒక నరసింహదేవుడిది శాలిగ్రామ శీలు ఉంది. సో మేము నరసింహదేవుడి శాలిగ్రామ శీలుని ఇక్కడ పూజిస్తాము, మరియు అభిషేకం కూడా నరసింహదేవుని యొక్క శాలిగ్రామ శీల, అంటే అది నరసింహదేవుడితో సమానం అనమాట. నరసింహదేవుడి యొక్క శాలిగ్రామ శీలకే అభిషేకం చేస్తాము, అర్చన పూజ చేస్తాము. సో రేపు అది ఈవినింగ్ ఉంటుందండి, నరసింహదేవ్ ఎలాగో ఈవినింగ్ ఇదే 5:30కి, మోస్ట్లీ ఈవినింగ్ క్లాస్ మనకి 5:30కి అయిపోయిన తర్వాత 5:30కి క్లాస్ దాని లోపే అయిపోద్ది. దాని తర్వాత అభిషేకం మేము లైవ్గా టెలికాస్ట్ చేస్తామండి. ఒకవేళ ఎవరికైనా కావాలంటే మీరు ఇచ్చేయచ్చు, మన వీక్షించవచ్చు. ఓకే ఎస్ 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 ఓకే ధన్యవాదాలండి. సో మనం మరి ముందుకు వెళ్దాము. ఈ శ్లోకం మధ్యలోనే చర్చ ఆరంభించేసాము. సో ఈ శ్లోకాన్ని ఇంకొద్దికి చర్చించుకుందామంట. సో ఈ 21వ శ్లోకం చర్చించుకుంటాం మనము. సో తో ఫైనల్ అండి, మార్నింగ్ ఈవినింగ్ రెండు సేమ్ మన భగవద్గీత భాగవతం క్లాసెస్ టైంలోనే మనం నరసింహదేవుడి ప్రహ్లాద్ మహారాజ్ యొక్క చర్చ లీలల గురించి చర్చించుకుంటాము. ప్లస్ మన ఈవినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత 5:30కి సుమారుగా ఒక 10-15 నిమిషాలు అటు ప్లస్ మైనస్ అవ్వచ్చు. ఆ సమయానికి అభిషేకం జరుగుతుంది మందిరంలో, మా దాంట్లో మా టెంపుల్లో ఆ అభిషేకం మేము లైవ్ చేస్తామండి. మాయాపూర్ నరసింహదేవు ఉన్నాడు, ఆయన అభిషేకం కూడా ఉంటుంది, మీరు అది కూడా లైవ్ చూడొచ్చు. సో మాది కూడా లైవ్ నడుస్తుంది. ఓకే, మనం 21వ శ్లోకం మధ్యలో ఉన్నాము, అక్కడ నుంచే చర్చించుకుందామంట. సర్వాత్మనః, ఆ చూసుకున్నాం కదా, ప్రతి ఒక్కరు ఆత్మలో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉంటాడు. ఇంకా సమదృశః, ఈక్వల్లీ కైండ్ టు ఆల్, అదే ఇంగ్లీష్లో చెప్పేశాను. సో అందరికీ సమానంగా కృపను ఆయన, కరుణని ప్రసాదిస్తాడంట. ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ భీష్మదేవుడు ఇంకో శ్లోకంలో కూడా సాక్షాత్కంగా ఆయన మన అనుభవాన్ని వ్యక్తం చేస్తాడు, అప్పుడు కూడా చూద్దామంట. అద్వయస్య, ఆయన పరం సత్వం అన్నమాట. అహం, సారీ, అనహం క్రేత, ఆయన అస్సలు అహంకారం లేదంట కృష్ణుడికి. చూడండి, కృష్ణుడి యొక్క గుణాల గురించి చెప్తున్నారు, కృష్ణుడికి అస్సలు ఏమాత్రం అహంకారం లేదంట. అనహం క్రేత, అలాగే తత్కృతం, ఆయన అన్ని చేసే అన్ని కార్యాలు ఏవైతే ఆయన చేస్తాడో అవన్నీ మతి వైషమ్యం నిర్వద్యస్య. మతి వైషమ్యం అంటే దాంట్లో ఏ రకమైన భౌతిక కలుషితము, భౌతిక విషయాలు పట్ల దానికి ఒక దాని యొక్క ప్రభావం అనేది ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే భౌతికంగా విశ్లేషణ అనేది చేయడాయను. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ భౌతిక ఆసక్తి నుంచి ముక్తి, ముక్తం. ఇవన్నీ చేసే పనులన్నీ భౌతిక ఆసక్తితో, భౌతిక ఆసక్తులు అనేవి ఇందులో ఉండవన్నమాట ఆయన చేసే పనులలో. అన్నీ ఆధ్యాత్మిక పనులు ఆయన చేసేవన్నీ. సో 22వ శ్లోకం నుంచి చూద్దామంటే ఇప్పుడు మరి ఇంకేం చెప్తున్నారు భీష్మదేవుడు కృష్ణుడి గురించి. ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది. ఇప్పటివరకు ఆయనని గుణగానం చేశారు కదా భీష్మదేవుడు, కృష్ణుడు ఎలా భగవంతుడని. ఇప్పుడు ఆయన యొక్క కరుణ గురించి చెప్పేశాడు, ఆయన సమాన దృష్టి ఇవన్నీ చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన పట్ల ఎలా ఆయన కరుణించాడు, ఈరోజు ఎలా ఇక్కడికి వచ్చి ఆయన ముందుకు వచ్చి ఈ యొక్క పరిస్థితిలో. ఇప్పుడు భీష్మదేవుడు ఆయనకి ఏం ఫోన్ చేసి పిలవలేదు, కృష్ణుడు నన్ను నా దగ్గరికి రా అని. అవునా, కృష్ణుడు స్వయంగా పరమాత్మ రూపం కాబట్టి అర్థం చేసుకుని భీష్మదేవుడి యొక్క ఆశయాన్ని, ఇచ్ఛలను అర్థం చేసుకొని ఆయన శుద్ధ భక్తుడు కదా. అందుకనే స్వయంగా కృష్ణుడు చెప్పాను కదా, పాండవులు అలా రెడీ అయ్యి వచ్చారు రాజుల్లాగా, ఎందుకంటే భీష్మదేవుడికి ఆనందంగా ఉంటుందని. కృష్ణుడుగా స్వయంగా వచ్చాడు అక్కడికి, ఎందుకు అంటే భీష్మదేవుడికి దర్శనాన్ని ఇవ్వడానికి మరియు కరుణాకృప కటాక్షించడానికి. ఇప్పుడు అందుకనే అది భీష్మదేవుడు అర్థం చేసుకొని ఆ విషయాన్ని ఇప్పుడు వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ తన ప్రార్థనలో. ఇంకొకటి కూడా యాచిస్తాడు భగవంతుడి గురించి, భగవంతుడి నుంచి, కృష్ణుడి నుంచి, అది కూడా చూద్దామంట. తథాప్యేకాంత భక్తేషు పశ్య భూపానుకంపితం యన్మే సూంస్త్యజత సాక్షాత్ కృష్ణో దర్శనమాగతః. కృష్ణుడు దర్శనం ఇవ్వడానికి వచ్చేసాడు, ఆగయా ఆగతః, కృష్ణో దర్శనమాగతః, నాకు దర్శనం ఇవ్వడానికి కృష్ణుడు నా ముందుకు వచ్చాడు ఈరోజు అని ఇక్కడ భీష్మదేవుడు చెప్తున్నాడు. తథాప్యేకాంత భక్తేషు, ఎవరైతే భక్తులు ఉంటారో ఆయనకు ఏకాంతంగా అంటే ఏకాగ్రతతో భగవంతుడికి భక్తి చేసుకుంటారో అలాంటి వ్యక్తుల దగ్గరికి భగవంతుడు తాను స్వయంగా వచ్చేస్తాడు. అది ఆయన అనుకంప, పశ్య భూపానుకంపితం. ఓ రాజా, ఇది భగవంతుడి యొక్క అనుకంప. చూడు ఎంత కృపామయుడు భగవంతుడు. యన్మే సోంస్త్యజత సాక్షాత్, ఇలా నేను నా యొక్క జీవితాన్ని అంతిమ సమయంలో, అంతిమ గడియల్లో ఉన్నప్పుడు, నేను ఇప్పుడు జీవితాన్ని, నా ప్రాణాన్ని ఇప్పుడు వదిలే సమయంలో భగవంతుడు ఎలా నా ముందుకు వచ్చి దర్శనమిస్తున్నాడో చూడు యుధిష్ఠిరా అని ఇక్కడ భీష్ముడు కృష్ణుడికి, అంటే కృష్ణుడి గురించి యుధిష్ఠుడికి చెప్తున్నాడు అనమాట. సో ఇలా మనం అందుకే ప్రభుపాద గారు రాస్తారనమాట, ఎవరైతే ఒక జీవుడు మన యొక్క, చెప్పుకున్నాం కదా మన ధర్మం, ఇది మన సనాతన ధర్మం. మన ధర్మం ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకోవడం. అలా భక్తి చేసుకోవడంలోనే ఆనందం ఉంటుంది. ఆ భక్తిలో మనం ఎప్పుడైతే భగవంతుడి మీద మొత్తంగా ఆధారపడి ఉంటామో మన భక్తిలో, మార్గంలో. సో భగవంతుడు ఇలా మనకు ఇప్పుడు ఇచ్చినట్టుగా, భీష్మదేవుడికి ఇచ్చినట్టుగా కరుణిస్తాడంట. సో ఇక్కడ ఇంకొక విషయం భీష్ముడు చెప్తున్నాడు ఏంటంటే, యుధిష్ఠిరికి ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ భగవంతుడు భక్తుడు ఎవరైనా సరే ఆయన దగ్గరికి వచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి, పాండవులకి ఏంటంటే ఒక బంధువు, కృష్ణుడు ఏంటి బంధువు అవునా, ఆయన ఒక ఇప్పుడు బంధువు కదా. కృష్ణ పాండవులకి కృష్ణుడు బంధువు కుంతిమారాణి ద్వారా. కుంతిమారాణి యొక్క వసుదేవుడు వచ్చేసి వాళ్ళ అన్నయ్య కొడుకు కనుక వాళ్ళు భావమరుదుల్లాగా వాళ్ళ యొక్క సంబంధం ఉంది కృష్ణుడికి పాండవులకి. కనుక వాళ్ళు చాలా నికట బంధువులు కనుక వాళ్ళతో పాటు ఎప్పుడు కృష్ణుడు ఉంటాడు, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎప్పుడు కృష్ణుడు ఉంటాడు అని కాదు. ఇప్పుడు ఇక్కడ భీష్మదేవుడికి ఏమీ సంబంధం లేదు. అలాంటి భౌతిక సంబంధం అంటే బ్లడ్ రిలేషన్ కానీ రక్త సంబంధం కానీ అలా ఫ్యామిలీ వైజ్ అలా డైరెక్ట్గా కృష్ణుడితో భీష్ముడికి ఏ సంబంధం లేదు. అయినా కానీ కృష్ణుడు ఇలాంటి అస్సలైన సమయానికి క్లిష్టమైన పరిస్థితులు ఎప్పుడైతే భీష్ముడికి అత్యవసరమైన అవసరం ఉందో భగవంతుడు కృష్ణుడు యొక్క దర్శనం, కృష్ణుడు ఎలా వచ్చేసాడు అది భీష్ముడు ఇక్కడ చెప్తున్నాడు మనకి. అంటే భగవంతుడు ఏదో మీకు అక్కడ భగవంతుడితో రక్త సంబంధం ఉందో ఏదో బాంధవ్యం ఉంది భౌతిక రూపంగా, అందుకే భగవంతుడు భక్తులకి పాండవులకి కరుణిస్తున్నాడు కుంతిదేవికి కటాక్షిస్తున్నాడు అని కాదు. ఇక్కడ నాకు ఏ సంబంధం లేకున్నా కానీ ఇప్పుడు ఈరోజు ఈ సమయంలో ఆయన నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చాడు, ఎందుకంటే నేను కూడా ఆయనకు ఎన్నో రోజుల నుంచి భక్తి చేసుకుంటున్నాను కనుక. సో ఎవరైనా సరే భక్తుడైనాక భగవంతుడు ఆయనకు ఆ భక్తుడిని ఇలాంటి సమయంలో కరుణిస్తాడు. అదే కదా ముఖ్యమైనది కావాల్సింది భక్తుడికి. ఎప్పుడైతే ఆయన చనిపోబోతున్నాడో అంటే ఈ ప్రాణాలు త్యాగం చేయబోతున్నాడో ఈ శరీరాన్ని, ఆ సమయంలోనే కదా భగవంతుడిని మనం గుర్తుంచుకోవడం. దానికోసమే కదా మనం జీవితాంతం భక్తిని చేసేది, ఇది ఒక సాధన చేసే. దీని ఫలితం ఏంటి, అసలైన ఫలితం అంటే మనం అంతిమ క్షణాల్లో భగవంతుడిని ఎలా ధ్యానించుకోవచ్చు గుర్తుంచుకోవచ్చు అని. అదే మన భక్తి యోగ మార్గం కదా అని ఇక్కడ మనకి భీష్మదేవుడు వచ్చే శ్లోకంలో కూడా చెప్తున్నాడు.
త్యజన్ కళేవరం యోగి ముచ్యంతే కామ కర్మభి.
సో ఇలా ఒక వ్యక్తి భక్తుడు ఎంతో భక్త్యావేశతో మనస్సులో ఇలా భక్తి చేసుకున్నాడు అనుకోండి, మొత్తం జీవితం అంతా వాచాయన్నామ కీర్తయన్ భగవంతుడి యొక్క గుణగానాల్ని వింటూ అవిటిని పాడుకుంటూ భగవంతుడి నామాన్ని జపం చేసుకుంటూ అలా త్యజన్ కళేవరం యోగి, ఈ యొక్క కళేవరాన్ని ఈ యొక్క శరీరాన్ని ఎప్పుడైతే త్యాగం చేసే సమయం వచ్చిందో అలాంటి యోగి. యోగి ఎవరు? భక్తి యోగి. అంతే కదా భగవంతుడు నామాన్ని కీర్తన నామకీర్తనం ఇంకా ఆయన గుణగణాన్ని చేసేవాళ్ళు ఎవరు? భక్తి యోగి. భక్తి ఆవేశంతో ముచ్యంతే కామ కర్మభి, అన్ని కర్మలు నుంచి ఎన్నో కామకర్మలు ఆయన చేసిన అన్ని ముక్తుడైపోతాడు. ఏ పాపాలు ఏ పుణ్యాలు ఏవి ఉండవు, అన్ని శూన్యమైపోతాయి అవునా. అదే ఇక్కడ చెప్తున్నాడు మనకి భీష్మదేవుడు. అందుకనే ఇక్కడ భీష్మదేవుడు అంటున్నాడు ఇలాంటి సమయంలో ఎప్పుడైతే నేను శరీరాన్ని, ఇప్పుడు మనము ఈ భీష్మదేవుడి యొక్క ఈ చాప్టర్ పేరు అధ్యాయం పేరే అది, భీష్మదేవుడు ఎలా భగవద్ధామానికి వెళ్ళిపోయాడు భగవంతుడి దర్శనం చేసుకుంటూ. సో ఇది మనం నేర్చుకోవచ్చు, మనకు భాగవతం నేర్పిస్తుంది ఎలా జీవించడమే కాదు ఎలా మరణించాలి, మృత్యు సమయంలో ఏం చేయాలి. సో ఇక్కడ అందుకనే భగవంతుడిని ఇలా ఇప్పుడు యాచిస్తున్నాడు అనమాట వచ్చే శ్లోకాల్లో. చూద్దామా ఏమి యాచిస్తున్నాడు భగవంతుణ్ణి భీష్మదేవుడు.
సదేవ దేవో భగవాన్ ప్రతీక్షతాం కళేవరం యావదిదం హిరౌమ్యహం ప్రసన్నహాసరుణలోచనోల్లసన్ ముఖాంభుజోద్యానపతశ్చతుర్భుజః.
ఇంపార్టెంట్ శ్లోకాస్ అండి, నేను మర్చిపోయాను చెప్పడం కానీ ఇందులో ఇవి కూడా మంచి ప్రార్థనలే, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు చర్చించుకున్న విషయంలో దాంట్లో మొదటి శ్లోకం ఒకటి ఇంపార్టెంట్ అనుకోండి, మళ్ళీ ఇప్పుడు వచ్చే శ్లోకం కూడా ఒకటి ఉంది. ఇందులో అన్నీ ఒక విధంగా చెప్పాలంటే ఇంపార్టెంటే, కానీ భీష్మపితామహ ప్రార్థనలు ఇవి శిక్షణలు, మీరు ఇందులో మీకు ఏవి నచ్చితే అవి నేర్చుకోవచ్చండి. ఈ శ్లోకం కూడా చాలా బాగుంటుంది.
సదేవ దేవో భగవాన్ ప్రతీక్షతాం కళేవరం యావదిదం హినోన్మ్యహం ప్రసన్న హాసారుణలోచనోల్లసన్ ముఖాంబుజో ధ్యానపతశ్చతుర్భుజ.
ఆయన ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వినిపించుకుంటున్నాడు కృష్ణుడికి. ఏమని, నేను ఇప్పుడు ఈ కలేవరాన్ని త్యాగం చేసే సమయంలో ఇంకా కొంచెం సమయం పడుతుంది, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు, ప్రతీక్షించు. అంటే మీరు ఇక్కడ నుంచి పోకండి ఇప్పుడు కృష్ణుడా, ఇక్కడే ఉండు నా దగ్గరే. సదేవదేవో భగవాను, దేవదేవుడు అయిన భగవంతుడి ప్రతీక్షతాం, కొంచెం ప్రతీక్షించు. కలేవరం యావదిదం హనుమహం, నేను ఇంకా ఈ కలేవరాన్ని త్యాగం చేసే వరకు ప్రసన్న నువ్వు ఆ నీ యొక్క ముఖంలో, అంటే నీ యొక్క ముఖాన్ని స్మైలింగ్ ఫేస్, ఆ నవ్వుతూ ఆ యొక్క ఎంతో లోచనోల్లసాన్, అంటే హసారుణ లోచనోల్లసాన్, అరుణ అంటే మన ఉదయించే సూర్యుడు, అయ్యా ఉదయించే సూర్యుడు వంటి నీ కళ్ళు, ఆ చిరునవ్వు మరియు ఆ పద్మ పువ్వు అంత సౌందర్యవంతమైన ముఖాన్ని ముఖాంబుజో, అంబుజ అంటే చెప్పాను కదా పద్మ పువ్వు, ముఖాంబుజో ఇలాంటి మీ ముఖాన్ని ధ్యానం చేసుకుంటూ పతస్ చతుర్భుజ, నీ చతుర్భుజ రూపాన్ని దర్శనం చేసుకుంటూ నేను ఈ శరీరాన్ని త్యాగం చేయాలనుకుంటున్నాను, ఇది నా కోరిక అని ఇక్కడ ఆయన కోరికని వ్యక్తపరచున్నాడు. ఎందుకంటే భీష్మదేవుడికి ఇచ్ఛామృత్యు ఉంది కదండి, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు మృత్యు చెందవచ్చు. అందుకే ఆయన ఇప్పటివరకు ఆ కృష్ణుడు కోసం వస్తాడని ఎదురు చూస్తూ, ఒక మంచి ముహూర్తం కోసం అపేక్షతో ఎదురు చూస్తున్నాడు అనమాట. రెడ్ కలర్, ఎందుకంటే పొద్దున సూర్యుడు ఉదయించేటప్పుడు రెడ్గా ఉంటాడు కదా, రెడ్డిష్, అలాంటి కళ్ళు అన్న కృష్ణుడు కానీ చెప్తున్నాడు అనమాట. సో ఇదన్నమాట, ఒక జీవితంలో ఒక భగవంతుడి పట్ల, అంటే భక్తుడికి ఉన్న ఒకే ఒక ఆశయం ఏంటంటే, మనం మరణించే సమయంలో భగవంతుడిని ధ్యానించుకుంటూ మన శరీరాన్ని త్యాగం చేయాలని, అదే కోరికను ఇక్కడ కూడా ఆయన భీష్మ పితామహ కృష్ణుడిని కోరుకుంటున్నాడు. ఆయన అదృష్టవంతుడు, అక్కడ స్వయంగా కృష్ణుడు ముందే ఆయన ముందు నించున్నాడు. సో ఇదన్నమాట, ఇంకా వేరే కోరిక ఏముండదు భక్తుడికి. సో నెక్స్ట్, ఇప్పుడు ఆయన ప్రార్థన అయిపోయింది కదా, ఇప్పుడు ఈ ప్రార్థన విన్న తర్వాత యుధిష్ఠిరుడు ఆయన అనుకుంటాడు, అరే ఇప్పుడు భీష్మదేవుడు ప్రార్థన ప్రకారం ఇంకో కొంచెం సమయం తర్వాత ఆయన శరీరాన్ని త్యాగం చేయబోతున్నాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు, కనుక ఇప్పుడే నేను ఏమైనా అడగాలనుకుంటే ఇప్పుడే అడగాలి, ఇంకా సమయం నా దగ్గర లేదు అని యుధిష్ఠిరి మహారాజు ఇప్పుడు కొన్ని ప్రశ్నల్ని భగవంతుడి యొక్క ప్రేరణతో ఆ ప్రశ్నల్ని ఇక్కడ భీష్ముడు ముందు ఉంచుతాడనమాట. ఆయనకి ఎన్నో రకాల సందేహాలు సంశయాలు ఉన్నాయి కదా, దీంతో దుఃఖంలో మునిగిపోయాడు కదా, ఇప్పుడు కొంచెం శాంతమైంది, ఇంకా ఉపశమనం కోసం, ఇంకా ఆ సంశయాల్ని దూరం చేసుకోవడం కోసం ఆయనకున్న ప్రశ్నలన్నింటినీ రాజ్యానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి, ఇంకా ఎన్నో విషయాలు జీవితానికి సంబంధించి అక్కడ ఇప్పుడు మనకి భీష్ముడు ముందు ఉంచుతాడు. అదే విషయాన్ని ఇక్కడ సూత గోస్వామి చెప్పాడు.
సూత ఉవాచ యుధిష్ఠిరస్ తదాకర్ణ్య శయానం శరపంజరే అపృచ్ఛత్ వివిధాన్ ధర్మాన్ ఋషీణాం చానుశృణ్వతాం.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సూత ఉవాచ, సూత గోస్వామి ఏమంటున్నారంటే, ఇక్కడ యుధిష్ఠిరుడు ఆకర్ణ్య ఇవన్నీ విన్న తర్వాత, అంటే ప్రార్థనలు విన్న తర్వాత, శయనాం సరపంజరే, ఆ శయనించి ఉన్న భీష్మ పితామహ ఆ బాణాల శయ పైన ఆయన్ని అప్రచ్యాద్ వివిధాన్ ధర్మ, వివిధ రకాలైన ధర్మము గురించి ఆయనను ప్రశ్నించాడు. ఆ ఋషీణాం చాను శృణ్వతాం, ఎందరూ ఋషులు, మీరు చూసుకున్నాం కదా నారదముని దగ్గర నుంచి, వ్యాసదేవుల దగ్గర నుంచి, శుభదేవ గోస్వామి అందరూ అక్కడ నుంచి వింటున్నారు. వాళ్ళందరి సమక్షంలో వాళ్ళందరూ వింటుండగానే ఆయన ప్రశ్నల్ని భీష్మ పితామహ ముందు ఉంచారు. దీని యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ భగవంతుడు ఇప్పుడు భీష్మ పితామహ ఖ్యాతిని ఇప్పటికే అర్థమైపోయింది, భీష్మ పితామహ ఎంత శుద్ధమక్కడో మనకి. ఇంకా ఇప్పుడు ఆయన యొక్క ఈ యొక్క అనుభవాన్ని, ఎన్నో రోజులు క్షత్రియుడైనా కానీ ఎంతో పాండిత్యం కలిగిన వాడు ఆయన, బృహస్పతి శిష్యుడు, అన్ని వేదాలు అన్నింటిలో శాస్త్రాల్లో పరశురాముల నుంచి కూడా నేర్చుకున్నాడు, మళ్ళీ అన్ని విద్యలు నేర్చుకున్నాక ఇన్ని ఏళ్ళ అనుభవం కూడా ఆయనకు ఉందన్నమాట. సో ఆయన మహాశుద్ధ భక్తుడు కూడా. సో అందుకని ఆయన ఎంత ముఖ్యమైన ఈ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇప్పుడు ఆ యుధిష్ఠిరుడు నేర్చుకుంటే ఆయన కూడా లాభం, అలాగే అందరూ ఋషులు కూడా తెలుసుకుంటారు, ఇంకా మొత్తం ప్రపంచమే తెలుసుకుంటుంది ఎంత గొప్ప వ్యక్తి, మహావ్యక్తి, మహాజనుడు ఈ భీష్మ పితామహ అని. అలా తెలియచేయడానికి ఇక్కడ ఈ ప్రశ్నల్ని యుధిష్ఠిరుడు అడుగుతున్నా, అంటే కృష్ణుడి ప్రేరణ వల్ల యుధిష్ఠిరుడు ఇక్కడ అడుగుతున్నాడు. కృష్ణుడు ఉద్దేశం అంటే ఆయన ప్రఖ్యాతి పెంచుతామని భీష్ముడిది. ఎందుకంటే ఇక్కడ ప్రభుపాదంలో రాస్తారు, సో కృష్ణుడు తనకన్నా తన భక్తుల యొక్క ఖ్యాతి పెంచడానికి ఆయనకు ఎక్కువ రుచి అంట. సో ఇంకో విషయం కూడా ఏంటంటే, భక్తుడు ఎలాంటి అవస్థలో ఉన్నా కానీ, ఇప్పుడు భీష్మ పితామహ ఎలా శయన్ బాణాల శయ మీద మృత్యుకి ఎంతో దగ్గరలో ఉన్నాడు, అయినా కానీ ఆయనకి ఆయన యొక్క చేతన అనేది చూడండి ఎంత కృష్ణ భావనామృత చేతనతో ఉన్నాడు. అంటే శుద్ధ భక్తులు అలా మృత్యుకి ఒక క్షణం ముందు కూడా మీరు వాళ్ళని ఆలోచి వాళ్ళతో మాట్లాడారనుకోండి మీకు అర్థమవుతుంది వాళ్ళ చేతన అనేది స్పష్టంగా కృష్ణ భావనామృతంతో నిండి ఉంది అని. అది మనము ప్రభుపాదుల వారి జీవితంలోంచి కూడా చూస్తాం. అవునా, ప్రభుపాదులు వారు కూడా తన జీవితంలో మీరు చూడండి లాస్ట్ క్షణం వరకు ఆయన యొక్క శరీరం ఎంతో దుర్బల అవస్థలో ఉందన్నమాట, ఎంతో క్షీణించిపోయిందండి శరీరం, బొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి మీరు లాస్ట్ వీడియో చూస్తే. అందులో అప్పుడు కూడా ఆయన ఈ శ్రీమద్ భాగవతాన్ని ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఈ తాత్పర్యాలు భాష్యం అనేది పదో స్కందం నడుస్తుంది అప్పుడు, అందుకని పదో స్కందం అప్పుడు కూడా తాత్పర్యాన్ని ఆయన చెబుతున్నాడు. అప్పుడు తన మీరు ఆ వీడియోలో చూస్తే ఆయన ఒక శిష్యుడు మైక్రోఫోన్ పెట్టి మైక్తో రికార్డ్ చేస్తున్నారు అనమాట, ఆల్మోస్ట్ నోట్ లోపలికే మైక్రోఫోన్ వెళ్ళిపోతుంది ఎందుకంటే అది ఎంతో తక్కువ, ఎందుకంటే ఆ సమయంలో ఎక్కువ సౌండ్ రావట్లేదు వాయిస్. సో అందుకే మీరు చూస్తారు ఒక ప్రభుపాద గారు ఎలా లాస్ట్ క్షణం వరకు భగవంతుడి సేవ ఈ భాగవత్ తాత్పర్యాలను రచన చేస్తూనే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ యొక్క చేతన అనేది బుద్ధి అనేది ఎప్పుడు క్షీణించదు అన్నమాట. ఆ విషయాన్ని కూడా ఇక్కడ భగవంతుడు కృష్ణుడు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాడు. అందుకే ఆ పరిస్థితిలో కూడా యుధిష్ఠిరుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇప్పుడు యుధిష్ఠిరుడికి ప్రశ్నలు భీష్మ పితామహ ఇవ్వబోతున్నాడు ఆ సమాధానాలు. చూడండి ఈ సమాధానాలు ఇక్కడ మనకు సంక్షిప్త రూపంలో ఇచ్చేసారనమాట, ఎందుకంటే ఈ యొక్క సంవాదం ఏదైతే జరిగిందో భీష్మ పితామహ మరియు ఈ యొక్క యుధిష్ఠిరుడి మధ్య ప్రశ్నలు జవాబులు, ఇది చాలా పెద్ద సంవాదం అండి. శాంతి పర్వం మహాభారతంలో 60వ అధ్యాయంలో ఎంతో విస్తృతంగా చర్చించారు ప్రతి ఒక్క ధర్మం, ఎందుకంటే రాజుకి ఎన్నో ధర్మాలు ఉంటాయండి, ఆయన రాజధర్మాలు కర్తవ్యాలు, ప్రజల్ని ఎలా సంరక్షించాలి, ప్రజల్ని ఎలా ధర్మపథానికి తీసుకెళ్ళాలి, ఒక్కొక్క వర్ణం ఒక్కొక్క ఆశ్రమం వాళ్ళ యొక్క అన్ని ఒక్కొక్క వ్యక్తి యొక్క కర్తవ్యాలు అన్నిటి గురించి ఇక్కడ ప్రశ్నలు, ఇంకా లాస్ట్ భాగవత్ ధర్మం భగవంతుడి గురించి భక్తి గురించి కూడా చెప్తాడనమాట భీష్ముడు యుధిష్ఠిరుడికి. సో ఇక్కడ ఇవన్నీ మనకి అన్ని ఇంత డీటెయిల్గా అవి మహాభారతంలో ఉంటాయి, ఇక్కడ సంక్షిప్త రూపంలో శ్లోకాల్లో 2-3 శ్లోకాల్లో ఉన్నాయి. వాటిని విస్తృతంగా వీలైనంత మాటకు సంక్షిప్తంగానే మహాభారతం నుంచి మనకి ఇక్కడ సంక్షేప రూపంలో ప్రభుపాదుల వారు తాత్పర్యంలో ప్రస్తుతించారు. అదే విషయం మనం అదే విధంగా చర్చించుకున్నామంట. సో 26, 27, 28 దీనికి సంబంధించిన విషయాలు. సో 26వ శ్లోకం నుంచి చూద్దాం. పురుషస్వభావ విహితాన్ యతావర్ణం, ఇంకా 26 చర్చించుకోవాలండి, తర్వాత 27వ శ్లోకం వేసేశారు. పురుషస్వభావ విహితాన్ యతావర్ణం యతాశ్రమం వైరాగ్య రాగోపాధిభ్యాం ఆమ్నాతోభ్య లక్షణాన్. సో ఇక్కడ యుధిష్ఠిర మహారాజు ఏం చెప్తున్నారంటే, అడుగుతున్నారు భీష్మదేవుడిని, అడుగుతారు అడిగిన ప్రశ్నలకు భీష్మదేవుడు ముందుగా ఎలా జవాబులు ఇస్తారు అంటే, ముందు ఈ వర్ణ ఇంకా ఆశ్రమాలు ఎలా విభజించబడ్డాయి, గుణాలు కర్మాలు యొక్క మనుషుల యొక్క గుణకర్మాల ద్వారా ఎలా విభజించబడ్డాయి, ఎందుకు విభజించబడ్డాయి, ఇవన్నీ యొక్క అర్హతలు ఏంటి, వీళ్ళ యొక్క అర్హతలు వీళ్ళ యొక్క కర్తవ్యాలు ఏంటి అనే విషయాలు చర్చిస్తారన్నమాట. ఈ చర్చించి ఎలా వాళ్ళు ఈ ఆసక్తిని అనాసక్తిని ఈ వైరాగ్యాన్ని ఆసక్తిని ఎలా వాళ్ళు జీవితంలో వీటి ద్వారా ఎలా మోక్షాన్ని ప్రాప్తించుకోగలరు, అంటే భగవంతుడి పట్ల ఆసక్తిని పెంచుకోవాలి, ఎలా మనం ఈ భౌతిక జగతి పట్ల వైరాగ్యాన్ని పెంచుకోవాలనే విషయాలన్నింటినీ కూడా చర్చిస్తాడనమాట భీష్మ పితామహ యుధిష్ఠిర మహారాజుతో. సో ఇక్కడ మనకి మొదట ప్రభుపాద తాత్పర్యాల్లో చూసుకుందామంట, కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మన నిజ జీవితంలో, ఇవి ఎంతో ఉపయోగకరం పడేవి. సో మనం మహాభారతం ఏంటంటే జీవితంలో మనం భౌతిక జగతంలో ఎలా జీవించాలి అనే విషయాన్ని మహాభారతం రామాయణం ఇవి ఇస్తాయండి శిక్షణలు. భాగవతం ఏమో భగవద్ధామానికి ఎలా వెళ్ళాలి దానికి కావాల్సిన తయారీ మనకు భాగవతం చేయిస్తుంది అనమాట అలా. కానీ ప్రభుపాదుల వారి యొక్క శిక్షణలు కూడా మహాభారతం రామాయణం ఇలాంటి పురాణాల నుంచి కూడా మనకి ఇక్కడ తాత్పర్యాల్లో ఇచ్చేశారు. సో అది చూద్దామంట. సో ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఈ వర్ణాశ్రమం ఇలా విభజించడానికి ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఒకటేనండి, వాళ్ళు ఎలా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి చెందాలి అని. దానికి విభజించడం ఎందుకండి అనొచ్చు మీరు. దానికి ఒకటేనండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గుణ కర్మాలు ఉంటాయి, వాటి ప్రకారం వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని నివసించుకోవాలనుకుంటారు. ఒక్కొక్కరికి ఏది నచ్చితే, ఏ పని వస్తుందో, ఏ సామర్థ్యం ఉందో, వాళ్ళు దాని ప్రకారమే జీవితాన్ని వెతించాలనుకుంటారు, దాని ప్రకారమే పనులు చేయాలనుకుంటారు, అంతే కదా. అలా ఆ పనులు నువ్వు చేసుకుంటూనే ఎలా నువ్వు భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళొచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనకి వర్ణాశ్రమ ధర్మంలో వర్ణిస్తారనమాట. సో మెయిన్గా ఈ రెండు ఉంటాయి, వర్ణాలు ఆశ్రమాలు. ఈ వర్ణాలకు వచ్చి సంబంధించి వాళ్ళ జీవితంలో ఎలాంటి పనులు చేయాలి, కర్తవ్యాలు ఏం చేయాలి భౌతిక జీవితంలో అనేవి, వాళ్ళ యొక్క డైలీ కార్యాలు, జాబ్ కానీ ఆక్యుపేషన్ కానీ, జీవన విధానానికి జీవితాన్ని రోజు ఎలా మనం జీవితాన్ని గడపాలో వాటి గురించి, మరియు ఆశ్రమం అనేది ఎలా ఆ జీవితం గడుపుతూనే జీవితంలో ఎన్నో పనులు చేసుకుంటూనే ఆశ్రమంలో నేర్పించేది ఏంటంటే, దాని ద్వారా నేర్చుకునేదంటే ఆధ్యాత్మిక ఉన్నతి ఎలా మనం పెంపొందించుకోవాలని. సో ఇక్కడ మనకి భీష్మదేవుడు అలా, మనం ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే మనము మనుషులంగా మనం గుర్తించబడతాము, పశువుల నుంచి అదే మనకి భేదం అని మహాభారతంలో చెప్తారన్నమాట. అది మనం ముందు కూడా చూసుకున్నాము. సో ఇంకొకటి చూద్దామంట, ఇప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ నలుగురికి ఎలా కొన్ని ముఖ్యమైన కార్యాలు కర్తవ్యాల గురించి, వాళ్ళ కార్యకలాపాల గురించి చెప్తారన్నమాట, మనం అర్థం చేసుకోవచ్చు. బ్రాహ్మణుడు వచ్చేసి, బ్రాహ్మణ అంటే ఎవరంటే, ఎవరు అవుతారు, ఎవరు ఎవరు అవ్వగలరు అంటే, అందరికన్నా బుద్ధిమంతులైన మనుషులు మాత్రమే, బుద్ధిమంతులు అంటే ఎక్కువ తెలివిన వాళ్ళు మాత్రమే బ్రాహ్మణులు. ఇంకా సత్వగుణం కూడా ఉండాలండి వాళ్ళకి, రజోగుణం ఉంటే మరి వాళ్ళు బ్రాహ్మణులు అవ్వడం కష్టం, వాళ్ళు ఇంకా క్షత్రియులు కావచ్చు అనమాట. అందుకే క్షత్రియుల్లో కూడా వాళ్ళకు కూడా శాస్త్రాల జ్ఞానం విద్య అనేది ఉంటుంది, కానీ వాళ్ళకు ఆ రజోగుణం కూడా ఉంటుంది. కనుక వాళ్ళు ఏంటంటే అహింస అనేది కూడా చేస్తారన్నమాట, యుద్ధం దాంట్లో చేయాల్సి వస్తుంది కొంచెం హింస దాని ద్వారా. సో దాని ద్వారా వాళ్ళు ప్రజలకి సంరక్షణ, ధర్మాన్ని రక్షించడం అనేవి కూడా చేస్తారు. ధర్మాన్ని రక్షించాలంటే ముందు ధర్మం ఏంటో తెలియాలి కదా, అందుకే ఇక్కడ యుధిష్ఠిర మహారాజుకి శిక్షణలు అనేవి ఇచ్చేవి. సో బ్రాహ్మణులకి, క్షత్రులకి ఇద్దరికీ విద్యలు అంటే ఈ వేదిక శాస్త్రాలు ధర్మాల గురించి తెలుసన్నమాట. సో ఇప్పుడు బ్రాహ్మణులు ఏం చేస్తారంటే, బుద్ధిమంతులు ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు నిజంగా బుద్ధిమంతులైతే మొదటి చేయాల్సింది ఏంటంటే, వాళ్ళ యొక్క ఇంద్రియాలని, మనస్సుని నియంత్రించుకోవడం నేర్చుకోవాలి. ఇది అన్నిటికన్నా మొదటి, మొట్టమొదటి అర్హత బ్రాహ్మణుడు అవ్వడానికి. దాని తర్వాత ఇంకేం చేయాలి అంటే, శాస్త్రాన్ని ఎంతో గాఢంగా అంటే బాగా చదువుకోవాలి, విస్తృతంగా భాగవతం, భగవద్గీత ఇలాంటి వేద శాస్త్రాల్ని అన్ని పఠించిన తర్వాత, నేర్చుకున్న తర్వాత వాటిని ఆచరించాలి. ఆచరించిన తర్వాత నాలుగో స్టెప్లో వాళ్ళు ప్రచారం చేస్తారు, ఇది వాళ్ళ కార్యాలన్నమాట. సో క్షత్రియులు మాత్రం వాళ్ళు నేర్చుకుంటారు శాస్త్ర విద్యలు కూడా, అస్త్రశస్త్రాల గురించి అన్నింటినీ, కానీ వాళ్ళు ధర్మాన్ని, ప్రజల్ని సంరక్షిస్తారు. వాళ్ళని ధర్మాన్ని రక్షించడం కోసం, ప్రజల్ని రక్షించడం కోసం అవసరమైతే యుద్ధాలు కూడా చేస్తారు, లేకపోతే కొంతమంది దుర్మార్గుల్ని వాళ్ళు వధిస్తారు కూడా, వాళ్ళకి పనిష్మెంట్ శిక్షను విధిస్తారు ఇలా. సో ఇంకా క్షత్రియులు ఒకటేంటంటే, వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ యొక్క దానాన్ని ఇవ్వాలంట, దానం చేయాలంట వాళ్ళు. క్షత్రియులు ఎప్పుడైనా వాళ్ళు దానాన్ని స్వీకరించకూడదు, వాళ్ళు దానం చేయాలంట, క్షత్రియుల లక్షణం ఇది. కానీ ప్రభుపాలు అంటారు, ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే సర్కారు గవర్నమెంట్ ఉందో, సో వాళ్ళు నడిపించే ఈ దేశాన్ని నడిపించే కానీ ఈ యొక్క మన రాష్ట్రాలని నడిపించే నాయకులు, వాళ్ళు ఎప్పుడు చూసినా ప్రజల నుంచే ఏదో రకంగా వాళ్ళు లబ్ధి చెందాలని చూస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో రూపంలో వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశిస్తూ తీసుకోవాలని చూస్తారు ప్రజలకి, ప్రజలకి ఇవ్వాలని, దానం చేయాలని ఆలోచించరు. ఇంకా వాళ్ళ వల్ల కార్యాలకు ఎన్నో ఖర్చులు కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. కనుక ఇంకా ఇవాళ రేపటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాయకులు, వాళ్ళు ఎప్పుడు యుద్ధ భూమిలో స్వయంగా వెళ్ళరు, అవునా, వేరే వాళ్ళని ప్రోత్సహిస్తారు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయనాయన, బాగా యుద్ధం చేసేయి, కానీ నేను మాత్రం నా ఏసీ రూమ్లోనే కూర్చొని ఉంటాను, నేను మాత్రం యుద్ధం చేయను, ఇక్కడ నుంచి నీకు ప్రోత్సాహాన్ని ఇస్తాను. అప్పట్లో అలాగా రాజులు అన్నవారు ప్రజల్ని రక్షించడం కోసం ఎవరైతే రాజ్యాన్ని పరిపాలించేవారు, వాళ్ళు స్వయంగా యుద్ధ భూమికి వెళ్ళి వాళ్ళు పోట్లాడి ఆ ప్రజల్ని, ధర్మాన్ని రక్షించేవారు అన్నమాట. సో వీళ్ళు అసలైన నాయకులు, ఇలా ఉండాలి నాయకులు అంటే అని ఇక్కడ ప్రభుపాదం వచ్చింది. ఏదో ఓట్లు ఎలాగో అలాగ అందరినీ ఏ మందో మాపో తాగించేసి చెప్పేసి ప్రచారం చేసుకొని కొన్ని ఓట్లు తెచ్చుకొని ఇలా నాయకులు అయిపోతూ ఉంటారు కదా, వీళ్ళు అసలైన నాయకులు కాదు, ఇది అసలైన నాయకత్వం కాదు అని ఇక్కడ ప్రభుపాదాలు చెప్తున్నారు అన్నమాట. మన వేదిక పద్ధతి ప్రకారం ఇలా ఒక రాజు అంటే ఎలా ఉండాలి, ఆయన కర్తవ్యాలు ఏంటనేవి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే వైశ్యులు ఎవరైతే ఉన్నారో, వైశ్యులు ఎలాగైతే మన క్షత్రియులు మనుషుల్ని రక్షిస్తారో అలాగే ముఖ్యంగా ప్రజల్ని, వైశ్యుల కర్తవ్యం ఏంటంటే వాళ్ళు వాళ్ళని ఎలాగో క్షత్రియులు రక్షిస్తారు కాబట్టి వాళ్ళు ఆవుల్ని గోవుల్ని రక్షిస్తారన్నమాట. అలాగే వాళ్ళు ఇంకా మిగతా పశువుల్ని కూడా రక్షిస్తారు, ముఖ్యంగా గోవుల్ని. ఇంకా దాంతోపాటు వాళ్ళు చేసుకునేది వ్యవసాయం, అంటే పంటలు పండించుకోవడం, దాని ద్వారా వ్యవసాయం, దాని ద్వారా అందరికీ ఈ ధన ధాన్యాలని ఇంకా తినే పదార్థాలని పళ్ళని ఇవన్నీ